गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ఈనాడు నేను ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా విని ఆచరించండి. మొట్టమొదట నేను చెప్పబోయేది ఏంటి అంటే 2011 భారతదేశము అగ్ర రాష్ట్రముగా రూపొందుతుంది. అది గుర్తుంచుకోండి. అంటే ఎన్ని సంవత్సరాలుంది? కేవలము 5 ఖచ్చితంగా భారతదేశము అగ్ర రాష్ట్రముగా రూపొందించబడుతుంది. దానికి తగిన ప్రణాళికలు సుమారు 5000 నుంచి హిమాలయాలలో ఉన్నటువంటి గురుసత్తా చేస్తోంది. అంటే ఈ ప్రణాళిక ఏదో ఈ 5-6 వేసినటువంటి ప్రణాళిక కాదు. ఈ ప్రణాళిక శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం చేస్తున్నప్పుడు నిర్ణయించినటువంటి ప్రణాళిక. అందుకే 2000 వస్తుంది అంటే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా గడగడలాడాయి ఒకసారి. కానీ వాళ్ళు ఎందుకు గడగడలాడారో పాపం వాళ్ళకే తెలియదు. 2000 ఏం జరిగిందో మానవ జాతికి తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క నిర్ణయాలు మానవులకి వచ్చే ముందు చాలా ముందే నిర్ణయింపబడతాయి, తర్వాత మన వరకు వస్తాయి. దేశ భవిష్యత్తు నిర్ణయించేటటువంటి నేతలు 2-3 మదించి నిర్ణయించుకుంటారు మనం ఈ లా పాస్ చేయాలా వద్దా, ఈ జీవో పాస్ చేయాలా వద్దా. జీవో పాస్ అవుతాయి కానీ మనకి తెలియదు. ఇంకేత ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది 5000 పాస్ అయినటువంటి జీవో గురించి మాట్లాడుతున్నాను నేను. మనకి తెలుసు అది, కానీ ఎందుకో భారతీయులమైనటువంటి మనము దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేదు. ఇవాళ నేను చాలా క్లుప్తంగా చెప్తాను విషయాలు. 1 నుంచి ఒక విశేషమైనటువంటి సాధనా సమూహముగా నా జీవితాన్ని మలుచుకోబోతున్నాను. అంటే నేను ఎక్కడుంటే అక్కడ అదే టైం టేబుల్ ఉంటుంది. ఎక్కడుంటే అక్కడ, ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో టైం టేబుల్ అదే ఉంటుంది. ఈ టైం టేబుల్లో నేను ఏం నిర్ణయించుకున్నాను అంటే, నిజంగా ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుంటాము అనేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా నాతో ఉండవచ్చు, కానీ వాళ్ళ భోజనాలు కానీ వాళ్ళ వసతి కానీ నేను ఏర్పాటు చేయను. ఇదేదో భలే ఉంది, అదేదో చంద్రమోహన్ ఏదో సినిమాలు చేస్తాడు చూసారా, అదేదో ఉపవాసమా, అట్లేదో తింటానంటే ఆ రోజు బాగా భోజనాలు పెడతారు శుభోదయంలో. సరే 2 ఏదన్నా అంటే అలాగే తిండి పెడతారు కాబోలు అనుకుని పాపం వాడు వస్తే ఉపవాసాలు అవుతాయి. అంచేత నాతో ఉంటే ఆధ్యాత్మిక విద్యకు సంబంధించినటువంటి క్లాసెస్కి మాత్రమే నేను బాధ్యుణ్ణి. మీ వసతికి కానీ, మీ ఆహారాలకి కానీ, మీ అదర్ యాక్టివిటీస్కి కానీ నేను బాధ్యుణ్ణి కాదు. 2 ఏంటి, మీరు ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉద్యోగాలు చేసుకుంటూనే ఉండాలి. అంటే నేను ప్రూవ్ చేయదలుచుకున్నది ఏంటి అంటే, ఆధ్యాత్మిక విద్య మీరు నిత్య జీవితంలో అందరిలాగా జీవిస్తూ కూడా ఆధ్యాత్మిక జగత్తులో చాలా పైకి రావచ్చు అన్నది ఈ 4 ప్రూవ్ చేయదలుచుకున్నా నేను. అందుకని ఉద్యోగాలు మాంటే ఒప్పుకోను, ఉద్యోగాలకి సెలవు పెడితే ఒప్పుకోను. ఇంపార్టెంట్ అవి ఉంటే ఇంట్లో సెలవు పెడతాం, అది వేరే విషయం అనుకోండి. అంటే ఇవాళ సెలవు పెట్టిన వాళ్ళని నేనే కోంపట్టం లేదు. భావం అర్థమవుతుంది కదా, మనం నిత్య జీవితంలోనే ఉంటూ ఈ ఆధ్యాత్మిక విద్యను మనం నేర్చుకోవాలి. ఇక్కడ 2 మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఒకటి రామాయణం, ఇంకోటి మహాభారతం. తమాషా ఏంటి అంటే, మానవుల యొక్క హృదయాలలో, బుర్రల్లో రామాయణం అంటే ఏమిటి అంటే ఒక యుద్ధము. రామాయణం అనే మాట వినగానే మీకు గుర్తొచ్చేది ఏంటి అంటే ఒక యుద్ధం గుర్తొస్తుంది, రామ రావణ యుద్ధం. రామాయణం సినిమాలు తీసినా కూడా రామరావణ యుద్ధంతో ఫినిష్, యుద్ధం అయిపోతుంది. దాని తర్వాత రాముడు పట్టాభిషేకం చేసేసుకుంటాడు, పట్టాభిషేకం చేసేసుకున్నాక ఇంటికి వచ్చేస్తాం మనం. అదే మహాభారతం గురించి మనం చదువుకుంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అన్నదమ్ముల మధ్య యుద్ధం, పాండవులు కౌరవుల మధ్య యుద్ధం. ఈ రెండు తప్పు. రామాయణం అంటే మనకు గుర్తు రావాల్సింది రామరాజ్యం, భారతం అంటే మనకు గుర్తు రావాల్సింది మహాభారతం. మహాభారత యుద్ధం కాదు. రామరాజ్యానికి మహాభారతానికి ఉన్న తేడా, త్రేతాయుగానికి ద్వాపర యుగానికి ఉన్నటువంటి తేడా అర్థం చేసుకోండి. రామరావణ యుద్ధం అయిపోగానే రాముడి యొక్క కార్యక్రమాలు ఆగలేదు. అసలు రాముడు ఎందుకు పుట్టాడో ఆ కార్యక్రమాలు మొదలవుతాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది గుర్తుంది మనకి. కానీ దాని తర్వాత అవతారమూర్తి చేయవలసినటువంటి పనులు రెండున్నాయి. ఒకటి దుష్ట శిక్షణ, రెండవది శిష్ట రక్షణ. అంటే దుష్టుల్ని చంపేస్తే ఆటోమేటిక్గా మంచి అభివృద్ధి చెందుతుంది అన్నది కామన్ సెన్స్. కానీ మంచి వాళ్ళు ఏమి చేస్తే మంచి అవుతుంది అని మంచి వాళ్ళకి తెలియదు. ప్లాన్ ఉండాలి మీకు. మంచి వాళ్ళంటే ఇతరులకి హాని కలిగి చేయకుండా ఉండటం, న్యూట్రల్ మంచి. కానీ దానివల్ల మీరు మంచివాళ్ళు ఏమైపోరు. మంచివాళ్ళు అవుతే మీరు భగవంతుడి యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. భావం అర్థమవుతుంది కదా. అంటే మంచితనం అంటే ఇతరుని కొట్టకుండా ఉండటం మంచితనమే కాదన్ను. కానీ దాన్ని ఏమంటాం అంటే నెగటివ్ మంచితనం అంటాం. అహింస, కోపం తెచ్చుకోకుండా ఉండటం, లోభం లేకుండా ఉండటం, మోహం లేకుండా ఉండటం, ఇవంతా నెగటివ్ మంచి. నెగటివ్ మంచి అంటే అర్థమవుతోంది కదా. అది మాత్రమే చేస్తే మీ జీవితాలలో ఎదుగుదల ఉండదు. అంటే ఉదాహరణకి బ్లాక్ బోర్డ్ మీద మీరు ఏదో ఒక మంచి విషయం రాయదలుచుకున్నారు, ఒక మంచి సందేశాన్ని రాయదలుచుకున్నారు. బ్లాక్ బోర్డ్ మీద మీరు మంచి సందేశం రాయదలుచుకుంటే ముందు బ్లాక్ బోర్డ్ తుడవాలి. మీరు నానా చెత్త చెదారం అంతా ఏదేదో రాసి ఉంటుంది, పనికిరాని సంగతులు రాసి ఉంటాయి, వాటిని ఏం చేస్తారు మీరు? తుడిచేస్తారు. తుడిచేశాక మంచి సందేశాన్ని ఆ బ్లాక్ బోర్డు మీద రాయకపోతే తుడిస్తే ఏం లాభం? తుడిస్తే ఏమైందంటే చెత్తపోయింది. చెత్తపోవటం ఓకే, కానీ దాని తర్వాత రావాల్సింది ఏంటంటే మంచి పెరగాలి. అది మనం మర్చిపోయాం. కానీ రామరాజ్యంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి లక్షణం చెప్తాను నేను. ఎవరైతే రామరాజ్యము కొరకు ప్రయత్నం చేశారో వాళ్ళు అజరామరులు అయిపోయారు. హనుమంతుడు పేరు మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. ఏ కాలం వాడు? త్రేతాయుగం వాడు. కానీ ఆయన ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నాం. కానీ ఆయన ఎందుకు గుర్తు చేసుకుంటున్నామో మనకి తెలియదు. హనుమంతుడు ఉపాసన చేయటం వల్ల, ఈ హనుమాన్ చాలీసాలు అవి చదవటం వల్ల మనం ఏమి లబ్ధి పొందదలుచుకున్నాం? ఏం లబ్ధి పొందదలుచుకున్నాం అంటే, మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు, పెళ్లి అవ్వాలి. ఓకే, జరుగుతుంది, జరగదని నేను అంటే. కానీ పెళ్ళయ్యాక సమస్య తీరిపోయిందా? పెళ్ళి అయిపోగానే రెండో విషయం, రెండేళ్ళు అయిపోయేసరికల్లా నా దగ్గరికి మళ్ళా మనిషి పరిగెట్టుకు వస్తారు, మాస్తారు. రెండేళ్ళు అయిపోయింది, మూడేళ్ళు అయిపోయింది, నాలుగేళ్ళు అయిపోతుంది, ఏంటో ప్రాబ్లం అర్థమైందా? అంటే పెళ్ళి అయిపోతే సమస్య తీరలే, మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది. సరే రైటే, సరేలే, మళ్ళా సమస్య స్టార్ట్. 9 నెలల వరకు నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి. డాక్టర్ అదన్నారు మాస్టారు, డాక్టర్ ఇదన్నారు మాస్టారు, కరే ఇది లేదుట, అది లేదుట, ఇది లేదుట. సరే పురుడు, లేబర్ రూమ్ నుంచి కూడా ఫోన్లు వచ్చి నన్ను తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మాస్టర్ ఇంత నొప్పి ఏంటి, నొప్పి లేకుండా పురుడు ఎలా వస్తుందో నాకు తెలియదు. సరే ఆ తిట్లు వింటా. దాని తర్వాత పిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్, దాని తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి, ఎంసెట్. ఎంసెట్ అయ్యాక మా ఇంటి పక్కనే ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కావాలి. మా ఇంటి పక్కనే ఉన్నటువంటి కాలేజీలో సీట్ వచ్చాక వాడు అనుకున్న గ్రూప్లోనే సీటు రావాలి. సీటు వచ్చాక సరిపోయిందా, మన బాగా రావాలి కదా, చదువుకోవాలి కదా, మాస్టరు బాగా చదువుకోవాలని ఆశీర్వదించేయండి. ఆశీర్వదించాక ఊరుకోరు, వాడు పాస్ అయిపోతాడు. పాస్ అయిపోయాక ఏం కావాలి, ఉద్యోగం కావాలి. ఉద్యోగం అయ్యాక పెళ్ళయ్యాక మన మొదలు. భావం అర్థమవుతుంది కదా. అంటే మీరు హనుమంతుణ్ణి, మీరు ఏం అడగాలో మీకు తెలియదు. అష్ట సిద్ధి నవనిధికే దాత, అసువరి దీని జానకి మాత. జానకి దేవి హనుమంతుడికి ఇచ్చినటువంటి పవర్ ఏంటి అంటే, నువ్వు అష్టసిద్ధులు నవనిధులు మానవ జాతికి ఇచ్చేయి. అడిగితే కదా ఇచ్చేది, అడగకుండా ఎవడు ఇవ్వడు, అడగకుండా ఎవడు ఇవ్వడు. భావం అర్థమవుతుంది కదా. అంచేత రాముడి యొక్క కార్యము చేసేటటువంటి వాడికి అర్హత వస్తుంది, హనుమంతుడికే కాదు, రామకార్యం చేసేవాడు ప్రతివాడికి వస్తుంది. రామకార్యం చేయలేదనుకోండి, వాడు సమర్థుడైనా వాడు భయపడుతూ ఒక కొండ మీద జీవించవలసిందే. హనుమంతుడు జీవితం దానికి ఉదాహరణ. హనుమంతుడు పుట్టగానే దేవతల నుంచి వరాలు సంపాదించుకున్నాడు, చిన్నప్పుడే. అన్ని వరాలు ఉన్నాయి ఆయనకి, అన్ని శక్తులు పుట్టాక దేవతల యొక్క అనుగ్రహంతో అన్ని వరాలు వచ్చాయి. వచ్చాక ఏం చేయగలిగాడు ఆ వరాలని? సుగ్రీవుడు వాడు కలిసి ఋషిముఖ పర్వతం మీద బెదురుతో జీవించారు, భయపడతో జీవించారు. ఎవరు? హనుమంతుడు కూడా. సుగ్రీవుడు మాత్రమే కాదు, హనుమంతుడికి భయమే. రామలక్ష్మణులు తాపస్య వేషంలో తపస్సుల్లాగా వస్తూ ఉంటే వాళ్ళని చూసి భయపడ్డారు ఇద్దరు. వీడెవడో గూఢచారి కాబోలు. అంటే ఏ హనుమంతుణ్ణి మీరు పూజిస్తున్నారో అన్ని శక్తులు ఉన్నా ఎంత భయంగా బతికాడో మీరు చూశారు కదా. మనము కూడా పిచ్చివాళ్లలాగా అలాగే బతుకుతున్నాం. అన్ని సామర్థ్యాలు ఒక హనుమంతుడికే కాదు మీకు ఉన్నాయి. కానీ మీరు గుర్తు చేయాలి, ఎవడో ఒకడు గుర్తు చేయటం కాదు, గుర్తు చేశాక పొడుస్తూ ఉండాలి మిమ్మల్ని, మళ్ళీ 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 మళ్ళీ, బాబు మళ్ళా మర్చిపోతున్నాం, ఎందుకు ఆ హనుమంతుడికి అంత మార్పు వచ్చింది, ఋషిముఖ పర్వతం దగ్గర రాముణ్ణి కలిశాడు. రాముణ్ణి కలిస్తే సరిపోదు, ఒకసారి దర్శనం చేసేసుకుందాం, ఆశీర్వాదం పొందేశామంటే సరిపోదు. ఏం చేయాలి? ఏ రాముడి యొక్క దర్శనాన్ని మీరు కోరుతున్నారో ఆ రాముడి యొక్క కార్యక్రమాలని అమలు పరిచేటటువంటిగా మీ జీవితాన్ని మలుచుకోవాలి. మీ కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటి గురించి నేను మాట్లాడటం లేదు. అవి ఉంటాయి, అలాగే హనుమంతుడికి లేవని అనుకోకండి. మీరు కలెక్టర్కి కుటుంబ సమస్యలు ఉండవు అని అనుకోకండి, చీఫ్ మినిస్టర్కి కుటుంబ సమస్యలు ఉంటాయి ఉండవు అని అనుకోకండి. ఉంటాయి, వాళ్ళకు కూడా పిచ్చిగా ఉంటాయి. కానీ అవంతా చేస్తూ కూడా వాళ్ళు మానవ జాతి కొరకు పనిచేస్తారు కనుక వాడికి చీఫ్ మినిస్టర్ అనేటటువంటి హోదా వస్తుంది. ఆ హోదా రాగానే ఆ రాష్ట్రంలో వాడు ఏంటంటే అది రైట్. వాడు ఆ కుర్చీలో ఉన్నంత వరకు మనం అందరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా వాడేం చెప్తే అది రైట్. భావం అర్థమవుతుందో? ఎటువైపు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను? కేవలము హనుమంతుడికి జపము చేసి పూజలు చేస్తే మీ ఆ కోరికలు తీరుతాయి, తీరవని నేను అంటే అష్టసిద్ధులు నవనిధులు ఇవ్వగలిగేటటువంటి వ్యక్తి. మీరు అడిగేటటువంటి ఆ చిన్న చిన్న కోరికలు ఎడం చేతితో తీర్చేస్తాడు. తీసే మొదలు పక్క తీసి. కానీ ఏం లాభం? మళ్ళా ఎంసెట్ ఎంసెట్ అని ఇందాక చెప్పాను, ఆ కోరిక తర్వాత ఆ కోరిక, ఆ కోరిక, మళ్ళీ చివరికి ఎక్కడికి వస్తారంటే ఆ కోరిక దగ్గరికే వస్తారు. ఏ కోరికతో మొదలెట్టారో అదే కోరిక. ఏంటి? భూమి గుండ్రముగా ఉన్నది. ఏం లాభం అమ్మా ఈ పూజల వల్ల ఇంత అవస్థపడి మీరు? కానీ ఎప్పుడైతే మీరు మీ జీవితాలలో ఆ దైవీ ప్రణాళికకి అనుగుణ్యంగా మీరు జీవించటం మొదలెడతారో మొట్టమొదట మీకు వచ్చేటటువంటి లాభం ఏంటి అంటే మీరు చావరు, మృత్యువుని అధిగమిస్తారు. రామకార్యం చేస్తూ ఉంటే రాముడే ఆ రామరాజ్య స్థాపనకి సుమారు 11,000 సంవత్సరాలు కష్టపడ్డాట. చివరికి యముడు వచ్చి గుర్తు చేయాల్సి వచ్చింది. తెలుసా రామాయణంలో పద, నువ్వు ఇంకా అలా ఎలా కూర్చుంటావు, అక్కడ కూర్చుంటే అట్ట, అక్కడ ఖాళీగా ఉంది యమలోకం అంతా, అక్కడ కూడా కాస్త మరి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయి. నువ్వు భావం అర్థమవుతుందా? ఒక మంచి పని కనుక మీరు చేస్తూ ఉంటే, మంచి పని నువ్వు అనుకున్న మంచి పని కాదు, దైవీ ప్రణాళికకి అనుగుణ్యంగా ఉన్నటువంటి మంచి పని మీరు చేయాలి. అంటే దైవీ ప్రణాళిక అంటే ఏంటో మీకు తెలియాలి. ఈ దైవీ ప్రణాళిక భాగవతంలో చెప్పబడి ఉన్నది. మంచి పనులు అంటే ఏ పనులు చేస్తే అది దైవీ ప్రణాళికకి అనుగుణ్యంగా ఉంటుంది, ఆ పనులు మీరు చేస్తూ ఉంటే మీ యొక్క కోరికలు సహజంగానే తీరిపోతాయి, గ్యారంటీ అది. అందుకే ఈ భాగవత విద్య గురించి ఎవరికైతే తెలుస్తుందో వాడి దగ్గర 3 వస్తువులు ఉంటాయట, కామధేనువు, కల్పవృక్షము, పరశువేది. ఇవి 3 జాతులు మినరల్ కింగ్డంలో. పరశువేది ప్లాంట్ కింగ్డంలో, కల్పవృక్షం యానిమల్ కింగ్డంలో, కామధేను. ఈ 3 మీ దగ్గరికి వస్తాయి. ఈ 3 ఆధారంగానే వచ్చేవి అష్టసిద్ధులు, నవనిధులు. మనము పిచ్చివాళ్లలాగా దేవుణ్ణి డబ్బు అడుగుతాం. మీకు ఒక రహస్యం చెప్తాను, దేవునికి డబ్బు అంటే ఏంటో తెలీదు. ఇది మనం కల్పించుకున్నది, మానవుడు నిర్మించుకున్నది డబ్బు అనేటటువంటి ఒక మనలో మన అండర్స్టాండింగ్. అది భగవంతుడికి అంతా ఏం తెలియదు, డబ్బు అంటే ఏంటో తెలియదు పాపం. భగవంతుడికి తెలిసింది ఏంటి అంటే అష్టసిద్ధులు, నవనిధులు అంటే వనరులు ఇవ్వగలడు మీకు. ఒక నవల చదివాను నేను, డబ్బు టు ది పవర్. మీరు ఎవరైనా చదివారా నవల? ఎండమూరి వీరేంద్రనాథ్ రాసినటువంటి నవల. అందులో 50 లక్షల రూపాయలు ఒక వ్యక్తి దగ్గర ఉంటాయి. వాడు ఒక ఎడారిలో ఇరుక్కుపోయాడు, నీళ్లు లేవు, దాహం వేస్తుంది. మంచినీళ్లు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు వీడు. 50 లక్షలు ఇస్తే మంచినీళ్ళు ఇస్తానన్నాడు. ఆ క్షణంలో 50 లక్షలు ఇంపార్టెంటా, గ్లాసులు మంచినీళ్ళు ఇంపార్టెంటా? వద్దు, నేను చచ్చిపోతే చచ్చిపోతాను, నాకు అక్కర్లేదని 50 లక్షలు పట్టు కూర్చోం కదా. నీకు అర్థమవుతుందా ఏం చెప్పాను? పిచ్చివాళ్లలాగా సంపదలు కోరుకోకండి, వనరులు కోరుకోండి. వనరులుంటే అన్ని వనరులు ఒకేసారి చుట్టూ పెట్టి కూర్చోం. ఏ వనరు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటాం మనం. ఇంచేత ప్రకృతి యొక్క ఖజానాలో అనంతమైనటువంటి వనరులు ఉన్నాయి, అనంతమైనటువంటి వనరులు ఉన్నాయి. పిచ్చివాళ్లలాగా మనము పృథ్వీలో ఉన్నటువంటి ఖనిజాలన్నింటినీ కూడా తోడేసుకుని హైబ్రిడ్ వెరైటీస్ తయారు చేసేసుకుని పృథ్వీలో ఉన్నటువంటి మినరల్స్ ఖాళీ చేసేస్తున్నాం. భావం అర్థమవుతుందా? ఒక పండు కానీ, ధాన్యము కానీ, ఏదైనా ఒకటి ఎదగాలి అంటే భూమిలో ఉన్నటువంటి ఖనిజాలే దానికి ఫుడ్. కానీ ఖనిజాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎవడైనా ఆలోచించాడా? పృథ్వీ గ్రహం మీద ఈ అగ్రికల్చర్ ఎప్పటి నుంచి మొదలైంది? మనకి గుర్తు లేదు, 50,000 సంవత్సరాల కిందటి నుంచి మొదలైంది కదా. అప్పటి నుంచి పంటలు పండిస్తూనే ఉన్నాం మనం, ఏదో ఒక పంట పండిస్తున్నాం మనం. ఈ పంటే పండించకపోవచ్చు. అంటే 50,000 సంవత్సరాల బట్టి ఈ పంటలు మనం పండిస్తూ ఉంటే పృథ్వీలో ఏం ఖాళీ అయిపోవాలి? మినరల్స్ ఉండకూడదు కదా. నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ జియాలజీ చేస్తున్నటువంటి ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గరికి. వచ్చి, మాస్టర్, అతి త్వరలో ఈ పెట్రోల్ భూమిలోంచి అంతరించిపోతుంది, అంతరించిపోతే మా గతి ఏంటి అని అడిగాడు. చదివితే తెలుస్తుంది ప్రాబ్లం ఏంటో. వాళ్ళ ప్రాబ్లం మీకు అర్థమై ఉండదు. ప్రాబ్లం అర్థమైందా? వాళ్ళు చదివినటువంటి జియాలజీలో వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అంటే పెట్రోలియం ఇండస్ట్రీలోనే వస్తాయి వాళ్ళకి. 4-5 ఏళ్ల తర్వాత పెట్రోల్ లేకపోతే అర్థమవుతుందా? నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే, లక్షలాది సంవత్సరాల బట్టి పృథ్వీ గర్భంలోంచి మన చెట్లకు కావలసినటువంటి మినరల్స్ తగ్గలేదు, ఇప్పుడు తగ్గుతున్నాయి, సడన్ గా తగ్గటం మొదలెట్టే. నాకు తెలిసి మా తాత ముత్తాతల వరకు వెళ్ళక్కర్లేదు, నేను చిన్నప్పుడు తిన్నటువంటి వంటకాల రుచి ఈనాడు లేదు. మరి మీకు అది అనుభవంలో ఉందో లేదో నాకు తెలియదు. పప్పులు కానీ బియ్యం కానీ అతి సాధారణమైనటువంటి వస్తువుల రుచి ఈనాడు లేదు. ఇంచేత దానికి కావలసినటువంటి మినరల్స్ లోపిస్తున్నాయి. మరి లక్షలాది సంవత్సరాల బట్టి మనం పంటలు పండించుకుంటూ ఉంటే లోపించినటువంటి ఆ పృథ్వీలోని ఖనిజాలు ఇప్పుడు ఎందుకు లోపిస్తున్నాయి? పర్జన్య వర్షం గురించి మర్చిపోయాం మనం. పర్జన్యుడు అనేటటువంటి ఒక మాట నాకు తెలీదు మన భారతదేశంలో ఆ రాంగ్ యాటిట్యూడ్ ఎందుకు వచ్చిందో. వర్షం కాదు పర్జన్యం అంటే, అంతరిక్షంలోకి వెళ్లినటువంటి మినరల్స్ మళ్లీ మనకి కిందకి రావాలి. నైట్రోజన్ సైకిల్, అమోనియా సైకిల్, కార్బన్ డైఆక్సైడ్ సైకిల్, ప్రకృతిలో సైన్స్ చదివినటువంటి వాళ్ళకి ఈ చక్రీయ క్రమం గురించి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సైన్స్ చదవకపోయినా మీకు ఒక సైక్లిక్ ప్రాసెస్ చాలా ఈజీగా అర్థమవుతుంది అని చెప్తే, సైక్లిక్ ప్రాసెస్ అంటే చక్రీయ గమనము. మనము కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, చెట్లు ఆ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటాయి, ఆక్సిజన్ వదులుతాయి, ఆ ఆక్సిజన్ ని మనం తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. భావం అర్థమైంది కదా? అంటే ఏం జరగాలి? ఒక చక్రీయ క్రమం జరగాలి, దాన్ని సుదర్శనము అంటాం మనం. విష్ణు చేతిలో ఉన్నటువంటి అంటే బాగుగా జరిగేటటువంటి సైక్లిక్ ప్రాసెస్, అది జరిగితే వనరులకి లోపం ఉండదు. ఇప్పుడు ఆ సైకిల్ బ్రేక్ అయిపోయింది. మనకి తెలియదు ఖనిజాలు అంతరిక్షంలోకి ఎలా పంపించుకోవాలో. అంతరిక్షంలోకి ఖనిజాలు పంపించటానికి కొంచెం మనం కామన్ సెన్స్ ఉపయోగిస్తే తెలుస్తుంది మనకి. ఇనువు కావాలి అంటే ప్రపంచం అంతా తవ్వుతావా, లేకపోతే ఇనువు యొక్క ఖనిజం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి తవ్వుతావా? అయిన రోజు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి తవ్వుతాం మనం. ప్రశ్న ఏంటంటే, నేను మిమ్మల్ని అడిగేది, ఇనువు అంతా ఒక చోటకే ఎందుకు చేరింది అనే ఆలోచనే మీకు రావటం లే. పృథ్వీ గ్రహంలో ఐరన్ ఓర్ ఒక చోట ఉన్నది, మీరు దాన్ని తవ్వి ఉపయోగించుకుంటున్నారు, ఇనువును ఉపయోగించుకుంటున్నారు. ఓకే, మీకు రావాల్సినటువంటి ప్రశ్న ఏంటి అంటే, అసలు ఆ ఇనువు అంతా ఒకే చోట ఎందుకు చేరింది? కొన్ని ఇనువు కాదండి, మాకు రాగి కావాలి, కాపర్ కావాలి. కాపర్ ఎక్కడుంటుంది? అంతా ఒకే చోట చేరుతుంది. వెండి ఎక్కడుంటుంది? అంతా ఒకే చోట చేరుతుంది కదా. అవంతా ఒక చోట లేకపోతే చస్తాం మనం, ఎక్కడుంచి తెచ్చుకుంటాం? లాజిక్ అర్థమవుతుంది కదా. అంటే అక్కడ ఫార్ములా ఏంటి? లైక్ అట్రాక్ట్స్ లైక్. ఫార్ములా అది. సమానమైనటువంటి పరిస్థితుల్ని ఆకర్షించుకుంటాయి. ఈనాడు మనకి ఆలోచించడం చేత కావటం లేదు, మనమే ఆలోచించటం లేదు, వర్రీ అవుతాం అంతే. వరికి ఆలోచనలకి తేడా అర్థమైంది కదా మీకు. వరి అవటం అంటే ఏంటి? ఈ ప్రాబ్లం వచ్చింది ఇది ఎలా సాల్వ్ అవుతుంది, ఈ ప్రాబ్లం వచ్చింది ఇది ఎలా సాల్వ్ అవుతుంది. ఏదైనా అంటే ఏమవుతాడు? నేను ఐఎమ్ వర్రీడ్, ఐఎమ్ వర్రీడ్, ఐఎమ్ వర్రీడ్. మీకేం తెలుసు మా బాధ అంతా ఏంటంటే, ఐఎమ్ వర్రీడ్. వర్రీ అంటే అర్థం ఏంటంటే, యూ డోంట్ నో హౌ టు థింక్. నీకు ఆలోచించడం రాదని అర్థం. ఆలోచించేటటువంటి వాడికి వర్రీ అయ్యే టైమే ఉండదు. He starts solving the problem. అది రామరాజ్యంలో మొట్టమొదటిసారి మానవ జాతికి అందింపజేయబడింది. ఏంటది? వర్రి కావద్దు, నీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ గురించి ఆలోచించు. ఇందాక వనరుల గురించి చెప్తూ, ఖనిజాల గురించి చెప్తూ నేనేం చెప్పాను? లైక్ అట్రాక్ట్స్ లైక్. అంచేత నీ ఆలోచనలు దేని మీద ఉన్నాయి? హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం. అంచేత మీ దగ్గరికి ఏమొస్తుంది? ప్రాబ్లం యొక్క సొల్యూషన్ వస్తుంది. లాజిక్ అర్థమైందా? అదే హనుమాన్ చాలీసాలో మీకు చాలా స్పష్టంగా చెప్తాడు. ఏంటక్కడ వాడు చెప్పేది? నేను ఒకటే ఆలోచిస్తాను అంటాడు హనుమంతుడు. ఏంటంటే రాముడి పని అలా చెయ్యాలి. అంచేత రాముడు పని ఎలా చెయ్యాలి అని నువ్వు ఆలోచిస్తే నీకు ఎలాంటి పరిస్థితులు వస్తాయి? రాముడు పని చెయ్యగలిగేటటువంటి పరిస్థితులు గ్యారంటీగా వస్తాయి. సింపుల్ లాజిక్. మరి మేము ఆలోచిస్తే వస్తాయా? ఎందుకు రావు? కానీ మీరు ఒక్క నిమిషం మీద ఆలోచించి 10 నిమిషాలు వర్రీ అవుతారు. వర్రీ ఆపుకోలేరు. నేననేది ఏంటంటే 10 నిమిషాలు ఇది ఆలోచించి 1 నిమిషం వర్రీగండి, రిజల్ట్స్ వచ్చేస్తాయి మీకు. ఆ విధమైనటువంటి జీవిత విధానము జీవించేటటువంటి రామరాజ్య స్థాపనకి మనము పునాది వేసుకుంటున్నాం. రాబోయేటటువంటి 3 ఏళ్లలో ఖచ్చితంగా రామరాజ్యం అంటే ఎలా ఉంటుందో మానవ జాతికి తెలుస్తుంది. ఇవన్నీ జరగబోయేటటువంటివే. నా మాట మీద నమ్మకం ఉంటే ఆచరించేయండి, నమ్మకం లేకపోతే నేను స్టాండర్డ్ బుక్స్, శాస్త్రాలు చూసి చూపిస్తాను. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. నీ ఇష్టాలు నా ఇష్టాలు కాదు అక్కడ. ప్రమాణం ఏంటి అంటే శాస్త్రం. ద సైన్స్ ఇస్ ది ప్రూఫ్. అందువల్ల 3 ఏళ్లలో రామరాజ్య స్థాపనకి అనుగుణ్యంగా మేము జీవిస్తాము. అంటే నువ్వేం చేయాలి? జీవితంలో ఏం మార్పు రాదు, ఆలోచనలో మార్పు వస్తుంది. 20 ఏళ్ల కుర్రాడు ఇంజనీరింగ్ చదువుకుంటూ 24 ఏళ్లకి ఇంజనీరింగ్ నుంచి బయటకు వస్తే వాడి శరీరంలో ఏం మార్పు రాదు. ఎందులో మార్పు వచ్చింది? వాడి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఇంజనీర్ అయ్యాడు. ఒక మెడికల్ కాలేజీ స్టూడెంట్ యూనివర్సిటీలోకి వెళ్లి 4-5 ఏళ్లు చదువుకుని బయటకు వస్తాడు, వాడి శరీరం ఏమైనా మారిపోతుందా? అలాగే ఉంటాడు. 16-17 ఏళ్ల వయసులో ఉన్నటువంటి శరీరమే 40 ఏళ్ల వరకు అలాగే మెయింటైన్ అవుతుంది. దాని తర్వాత ముసల్తనపు యొక్క ఛాయలు కనిపిస్తాయి. అంతేత మెడికల్ కాలేజీలోకి జాయిన్ అయి బయటకు వచ్చేటటువంటి స్టూడెంట్ యొక్క రూపురేఖలు చూస్తే డ్రెస్లో మారవచ్చు, లేకపోతే హెయిర్ కటింగ్ స్టైల్లో మార్పు రావచ్చు, అది వేరే విషయం. కానీ వాడేం మారడు శారీరకంగా, కానీ ఏం మారుతుంది? వాడి ఆలోచన విధానం మారుతుంది. హీ థింక్స్ లైక్ ఎ డాక్టర్. వైద్యం చదివిన వాడు వైద్యుడిలాగా ఆలోచిస్తాడు, ఇంజనీరింగ్ చదివిన వాడు ఇంజనీర్ లాగా ఆలోచిస్తాడు, కెమిస్ట్రీ చదివిన వాడు కెమిస్ట్ లాగా ఆలోచిస్తాడు. అవునా కాదా? మరి హనుమత్ ఉపాసన చేస్తున్నటువంటి మనము హనుమంతుడు లాగా ఆలోచిస్తున్నామా? ఖచ్చితంగా కాదు. తప్పు అక్కడ జరుగుతుంది. మీకు ఆ ఫలితాలు రావాలి అంటే, ఆ అష్టసిద్ధులు నవనిధులు మీకు రావాలి అంటే మీ ఆలోచన విధానం మారాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంజనీర్ లాగా ఆలోచించకపోతే హీఈస్ ఎ ఫెయిల్యూర్. మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఒక డాక్టర్ లాగా ఆలోచించకపోతే హీఈస్ ఎ టాప్ ఫెయిల్యూర్. కెమిస్ట్రీ చదివాక వాడు కెమిస్ట్ లాగా ఆలోచించలేదనుకోండి, ఫిజిక్స్ చదివాక వాడు ఫిజిసిస్ట్ లాగా ఆలోచించలేదనుకోండి, హీఈస్ ఎ ఫెయిల్యూర్ కాదా? మరి హనుమతు ఉపాసన చేస్తున్నటువంటి మనము హనుమంతుడిలాగా ఆలోచించటం లేదు, బిచ్చగాళ్లలాగా ఆలోచిస్తున్నాం. అడుక్కుంటున్నాం ఆయన్ని మనం. అడుక్కోవద్దు బాబు, దేవతల్ని అడుక్కోకూడదు మనం. దేవతల్ని సాధించాలి. 2 రకాలుగా సాధించవచ్చు కదా. సినిమాకు వెళ్ళాలనుకుంటే పిల్లవాడు ఏం చేస్తాడు? నాన్న సినిమా, అమ్మ సినిమా, నాన్న సినిమా, అబ్బాబ్బాబ్బా బుందయ్యదా పోకిరిగా. ఆ విధంగా ఒక సాధన ఉంది, కానీ చాలా తలనొప్పి సాధన అది. సబ్జెక్టే నేర్చుకుని సాధించవచ్చు మీరు. 4-5 ఏళ్లలో అడుక్కోకుండా పెర్మనెంట్ గా మీరు అష్టసిద్ధులు నవనిధులు పొందవచ్చు. అది అడగండి. చిన్న చిన్న అడుగుతారేంటి? పెద్ద ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి 1 రూపాయి ఇవ్వని అడిగితే ఏమంటారు మీరు? మూర్ఖుడు అంటావా? అనవా? మరి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి మీరు అడుగుతున్నది ఏంటి? కొంచెం ఆలోచన విధానంలో మార్పు ఈ 3 ఏళ్లలో తెచ్చుకోండి. కానీ హనుమంతుడు అంటే ఆ హనుమంతుడికి ఆ ఆలోచన విధానం ఎక్కడి నుంచి వచ్చిందో మీరు తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. మీకు హనుమంతుడి కథ తెలుసు కదా. హనుమంతుడికి గురువు ఎవడు అంటే సూర్యుడు. సూర్యుడు ఎవరు? గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత. అంటే మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చాం? గాయత్రి మంత్రానికి వస్తాం. కానీ ఆ గాయత్రి మంత్రంలో మీరు ఎలా ఆలోచించాలి? సూర్యుడిలాగా ఆలోచించటం నేర్చుకోవాలి. మనం సూర్యుడిలాగా ఆలోచించటంలే. సూర్యుడిలాగా ఆలోచిస్తే ఆ ప్రఖరత రావాలి మన జీవితాలలో. సూర్యుడు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకి రామాయణ మహాభారతాల్లో చెప్పినటువంటివి ఏమిటి అంటే అక్షయ పాత్ర వస్తుంది. రామాయణంలో మీరు చదివారు కదా అక్షయ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. రావణాసురుడిని చంపాలి. రావణాసురుడు అద్భుతమైనటువంటి వనరులు ఉన్నటువంటి వ్యక్తి. రాముడి దగ్గర ఏమున్నాయి? కోతులు ఉన్నాయి, 4 బాణాలు ఉన్నాయి, అంతే కదా యుద్ధం మొదలెట్టేముంది. అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ఏం చెప్తాడు? ద హార్ట్ ఆఫ్ ద సన్, ఆదిత్య హృదయం అంటే ఏమిటి? ద హార్ట్ ఆఫ్ ద సన్, సూర్యుడి యొక్క హృదయము అంటే సూర్యుడు ఎలా ఆలోచిస్తాడో చెప్పాడు. మనం కనుక అలా ఆలోచించగలిగితే మీకు ఆ శక్తి వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఇంజనీర్ లాగా ఆలోచించగలిగితే ఇంజనీరింగ్ పవర్ వస్తుంది, డాక్టర్ లాగా ఆలోచించగలిగితే మీరు డాక్టర్లు, సూర్యుడిలాగా ఆలోచించగలిగితే మీరు సూర్యుడే. అంచేత ఈ ఆదిత్య హృదయము యొక్క ఆధారముగా హనుమంతుడు డెవలప్ అయ్యాడు. మరి హనుమంతుడు డెవలప్ అయ్యి ఎవరు పనిచేశాడు? రాముడు పనిచేశాడు. రాముడు ఏ రాజు? సూర్యవంశపు రాజు. అంటే ఆయన కార్యక్రమాలన్నీ సూర్యుడి మీద ఆధారపడి జరుగుతున్నాయి. ఈనాడు మన జీవితాలలో మానవ జాతి ఇలా నిర్వీర్యంగా నిస్సహాయంగా ఎవడు తన్ని రక్షిస్తాడు అనేటటువంటి ఏడుపుతో జీవించటానికి ఏకైక కారణం ఏంటి అంటే సూర్యుడు వలె జీవించటం మనం మర్చిపోయాం. జీవించవచ్చు అలాగా. ఓ సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటే ఒక రోజులో అవ్వవు, కానీ అవదలుచుకుంటే అవుతావు. ఎవడైనా మీలో అవ్వచ్చు సైంటిస్ట్, కాదా? పట్టుదల ఉండాలంటే, మీకు బాగా అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటే 3-4 ఏళ్లలో అయిపోతారు. పెద్ద తెలివితేటలు లేవనుకోండి 6-7 ఏళ్లలో అవుతారు. పుస్తకాలు చదువుతూ ఉంటే ఈ మొత్తము సైన్స్ అంతా కూడా ఒక వ్యక్తి ప్రకృతి యొక్క నియమాల్ని కనిపెడతాడు. న్యూటన్, న్యూటన్స్ లా, డాల్టన్, డాల్టన్స్ లా, ఐన్స్టీన్, ఐన్స్టీన్స్ లా, ఇవేగా మనం చదివేది అక్కడ. కానీ ఆ నియమాలు మీరు చదివాక న్యూటన్ ఏం చేయగలిగాడో అది మీరు చేయగలరు, కాదా? లేకపోతే సైన్స్ ఎందుకు? సైంటిస్ట్ ప్రకృతి యొక్క నియమాలను కనిపెట్టినటువంటి సైంటిస్ట్ ఏమి సాధించగలిగాడో అది మీరు సాధించగలరు, అవునా కాదా? మరి ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకు చేయలేరు మీరు? మీరు ఆ నియమాలని పాటించటం లేదు, మీ ఆలోచన విధానంలో ఆ నియమాలు రావటం లేదు. అది నేను మీకు అందజేసేటటువంటి కానుక. ఈ 4 ఏళ్లలో మొట్టమొదట నేను మీ నుంచి ఆశించేది ఏంటి అంటే పుస్తకాలు చదవటం నేర్చుకోండి. ఆధ్యాత్మిక విద్య చదవకుండా రాదు. సైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఏ విద్య అయినా కానివ్వండి, మీరు ఎన్ని పుస్తకాలు చదువుతారు? చాలా పుస్తకాలు చదువుతారు. రిఫరెన్స్ తీసుకుంటారు లైబ్రరీకి వెళ్ళి, ఒక పుస్తకంతో సరిపెట్టుకోరు మీరు. మరి ఆధ్యాత్మిక విద్య దగ్గరికి వచ్చేసరికల్లా 0. ఎవడో ఏ పుస్తకం చదవడు, పారాయణలు చేస్తారు. పారాయణ చేయటం అంటే అర్థం ఏంటి అంటే ఆచరించకుండా చేయటం, బట్టి కొట్టడం అనమాట. తప్పు అన్ను నేను, ఎందుకంటే దానికి ఉన్న ఎఫెక్ట్ దానికి ఉంది, కాదని ఎవడో అంటున్నాడు, రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ నేను కోరుకునేది ఏంటి అంటే మానవ జాతి చాలా విచిత్రమైనటువంటి క్రాస్ రోడ్స్ లోకి వచ్చింది. ఇప్పుడు నీకు ఆధ్యాత్మిక విద్య తెలుసున్నటువంటి ఋషులు మళ్ళీ మనలో తిరక్కపోతే వాడు కోట్ వేసుకోవచ్చు, ప్యాంట్ వేసుకోవచ్చు, టై వేసుకోవచ్చు, దాంట్లో ఏముంది? మళ్ళీ జడలు అవి కట్టేసుకుని ఏంటి, కాషాయ బట్టలు కట్టుకుని తిరగక్కర్లే, దండకమండలాలు పెట్టుకుని ఆలోచన విధానంలో ఋషిత్వం రావాలి. ఆ ఆలోచన విధానంలో ఋషిత్వం రావటానికి ఏకైక మార్గం ఏమిటి అంటే ఆ సూర్యుడు గురించి మీకు తెలియాలి. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ సన్. సూర్యుడు లేకపోతే మానవ జీవితం లేదు, అవునా కాదా? ఏ సైంటిస్ట్నైనా అడగండి. అంచేత కేవలము మనము ఆధ్యాత్మిక వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాం కనుక రాషనలిస్ట్ ఎవడో వచ్చేసే తప్పంటే అట్ట. ఆధ్యాత్మికవేత్తలు కూడా చెప్పేది ఏంటి అంటే మానవ జీవితము సూర్యుడి మీద ఆధారపడి ఉన్నది. మన జీవితము సూర్యుడికి అనుగుణ్యంగా లేదు, అందుకు ఈ బాధలు వస్తున్నాయి. సింపుల్ సొల్యూషన్, ఒకే ఒక సొల్యూషన్ మానవ జాతికి, యు హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు ది సన్. సూర్యుడి యొక్క జీవిత విధానానికి ఆధారంగా మీ జీవితాలు మలుచుకుంటేనే మానవ జాతికి మనుగడ ఉంటుంది. కాదనగలరా ఎవరైనా దీన్ని? కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే, సూర్యుడిని మనం ఒక మండుతోన్నటువంటి గ్యాసియస్ బాల్ గా చూస్తాం. హైడ్రోజన్ ఖాళీ అందులో హీలియం గా మారటం వల్ల మీకు ఈ శక్తి వస్తోంది అని సైంటిస్టులు చెప్తున్నారు, ఆధ్యాత్మికవేత్తలు. ఇంకొక రెండు స్టెప్స్ ముందుకెళ్లారు. సూర్యుడి దగ్గర నుంచి వెలుతురు మాత్రమే కాదు, సూర్యుడి దగ్గర నుంచి ప్రాణశక్తి అనేటటువంటి ఒక శక్తి వస్తున్నదని, కుండలిని శక్తి అనేటటువంటి ఒక శక్తి వస్తున్నదని మన ఋషులు కనిపెట్టారు. నేను మిమ్మల్ని ఒక సంవత్సరం పాటు దీన్ని ఒప్పేసుకోండి, ఆచరించి చూడండి, ఫలితం లేకపోతే పారేద్దాం ఆ పుస్తకాలన్నింటినీ, మీరు రోడ్డుకెక్కి చెప్పండి ఒక సంవత్సరం పాటు నేను ఇది చేశాను, ఏమీ రాలేదు నాకు. కానీ ఒక సంవత్సరం పాటు చేయకుండా మాత్రం అది చెప్పే హక్కు లేదు మీకు. పుస్తకాలు మాత్రమే తిప్పితే సరిపోదు మీకు, అందులో చెప్పినటువంటి జీవిత విధానం జీవించాలి. మన అదృష్టం ఏంటి అంటే, సూర్యుడి వలె జీవించటానికి కావలసినటువంటి ఒక ఫార్ములా ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ కావాలి అంటే ఒక ఫార్ములా ఉంది, మీకు అందరికీ తెలుసు సైన్స్ చదివినటువంటి వాళ్ళకి. ఆటంలో ఉన్నటువంటి శక్తి బయటకి రావాలి అంటే E=mc² అనేటటువంటి ఫార్ములా మీరు ఉపయోగించుకోగలిగితే ఆ ఎనర్జీ వస్తుంది. చచ్చాడు ఐన్స్టీన్ అండ్ కో ఆటం బాంబ్ తయారు చేయడానికి, ఫార్ములా కనిపెట్టింది ఆయనే. E=mc² అనే ఫార్ములా కనిపెట్టింది ఆయనే. హిట్లర్ కంటే ముందు తయారు చేయాలి ఆటం బాంబ్, అది గొడవ. అక్కడ పోటీ వచ్చింది, పోటీ ఉండకపోతే ఇప్పటికి కూడా ఆటమిక్ ఎనర్జీ వచ్చి ఉండేది కాదు. దానికి మనం హిట్లర్కి ప్రతిరోజు దండం పెట్టుకోవాలి. దేనికి? ఆటమిక్ ఎనర్జీ వచ్చినందుకు. దాని మిస్యూజ్కి హిట్లర్కి కాదు దండం పెట్టుకోవాల్సింది, ఐన్స్టీన్కి దండం పెట్టుకోవాలి. ఫార్ములా ఆయన కదా ఇచ్చింది. నేను చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా? ఏ ఫార్ములా, ఏదైనా ఒక శక్తిని మీరు ఉపయోగించుకోదలుచుకుంటే ఫార్ములా తెలియాలి మీకు. అలాగే సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకోవాలి, లైట్ని. సూర్యుడి యొక్క శక్తిని, ప్రాణశక్తిని ఉపయోగించుకోవాలి. సూర్యుడి యొక్క శక్తిని, కుండలిని శక్తిని ఉపయోగించుకోవాలి అని మీకు నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటే, మూడు విలక్షణమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, యునీక్. ఇంకా అటువంటి పుస్తకాలు సూర్యకిరణ విజ్ఞానం మీద మీకు రాదు. దాన్నే మనం గాయత్రి మహావిజ్ఞానం చెప్తూ ఉంటాం, మా గురుదేవులు రాసినటువంటిది. దానిని మీరు స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి. మా శ్రీరామ్ శర్మ ఆచార్య గారు చాలా గొప్ప ఆయన అంటే కుదరదు, మీరు కూడా శ్రీరామ్ శర్మ ఆచార్య అవ్వాలి. నాకు తెలిసి ఆయన ఒక్కడే అటువంటి గురువు ఆధ్యాత్మిక జగత్తులో, మీరు నన్ను మించిన వాళ్ళు అవ్వాలి. ఇది ఎలా అవుతారు? ఈ పుస్తకాలు చదవండి, నేను రాశాను. కానీ ఎందుకు ఈ గాయత్రి మహావిజ్ఞానం గురించి చెప్తున్నాను? ఏ హనుమాన్ చాలీసా చదివి ఆ అద్భుతమైనటువంటి హనుమంతుడి యొక్క అనుగ్రహం మనం కోరుకుంటున్నాము, అతను కూడా ఈ గాయత్రిని ఉపాసన చేశాడు, ఈ సూర్యకిరణ విజ్ఞానాన్ని నేర్చుకున్నాడు. దీని తర్వాత ఇంకా ఏం చేయాలి? ఇంకా ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం మాత్రం చెప్తాను, ఏ విధంగా అయితే రామాయణము రామరాజ్య స్థాపనకి ఏర్పడిందో, మహాభారతము మహాభారత స్థాపనకి ఏర్పడింది. మహాభారత యుద్ధం గుర్తు చేసుకోమని కాదు, మహాభారతం అని అప్పుడు భాష. ఇప్పుడు భాష ఏంటి అంటే వసుధైక కుటుంబకం. మొత్తము మానవ జాతి ఒక కుటుంబంగా బతకాలి. ఎన్ని రాష్ట్రాలు ఉండొచ్చు? అనేక రాష్ట్రాలు ఉండొచ్చు. దానికే ఉంది ఈ రాష్ట్రాల ఏర్పాటు. ఎందుకు అంటే పరిపాలనా సౌలభ్యం కోసం. పరిపాలనా సౌలభ్యం ఓకే, కానీ ప్రతి చోట జీవించేటటువంటి విధానం ఎలాగుండాలి అంటే సూర్యుడి వలె ఉండాలి. దీన్ని అవగాహన చేసుకుంటూ వసుధైక కుటుంబకం అనేటటువంటి మహాభారత నిర్మాణానికి మీరు నేర్చుకోవలసినటువంటి ఒక విజ్ఞానం ఉన్నది, దాన్ని భగవద్గీత అంటాం మనం. గాయత్రి మహావిజ్ఞానం ద్వారా ఎలాగైతే మీరు సూర్యుడు వలె జీవించటం నేర్చుకుంటారో, భగవద్గీతను అధ్యయనం చేయటం వల్ల మీరు గురువుల వలె జీవించటం నేర్చుకుంటారు. జగద్గురువు ప్రపంచానికి గురువు అని అర్థం అక్కడ శ్రీకృష్ణుడని కాదు. మన ఆలోచన విధానం ఏమైపోయిందంటే చాలా సంకీర్ణమైపోయింది. రామాయణం అంటే రామరావణ యుద్ధం, మహాభారతం అంటే అన్నదమ్ముల యుద్ధం, స్వర్గం అంటే అన్ని కోరికలు తీరిపోయే చోటు. అన్ని కోరికలు తీరిపోయే చోటు కాదు స్వర్గం అంటే. స్వర్గంలో ఎవరుంటారు అంటే అమరులు ఉంటారు. అమరులు అంటే ఎవరు? సావు లేనటువంటి వాళ్ళు. అంటే మృత్యువుని జయించిన వాళ్ళు ఉండేది అమరత్వం. అంటే పృథ్వీని స్వర్గంగా మారుస్తాము అని ఋషులు చెప్పింది, మీ కోరికలన్నీ తీర్చేసేటటువంటి వాతావరణం కోసం కాదు, అసలు మీకు సావే రాదు. అమరత్వం అనేటటువంటిది ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో చాలా మంది పొందబోయేటటువంటి ఒక మానసిక స్థితి అది. ఆ మానసిక స్థితి పొందటానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా భగవద్గీతలో లభిస్తాయి మీకు. చాలా స్పష్టంగా అందులో చెప్తాడు, చంపేవాడెవడు చచ్చేవాడెవడు రెండు వేస్ట్ అంటాడు. అక్కడ వేదాంతం చెప్పలే అతను. చంపేవాడు చంపనూ లేడు, చచ్చేవాడు చావనూ లేడు అనేది చాలా విచిత్రమైనటువంటి విషయము. అది ఎప్పుడైతే అర్థమవుతుందో మహాభారతం ఏర్పడుతుంది, ప్రపంచం అంతా ఒకే తాటి మీదకి వస్తుంది. అంచేత నేను 1వ తారీఖు నుంచి మన వాళ్ళందరినీ కూడా అడిగేది ఏంటి అంటే, ఒక అధ్యాయం భాగవతం చదువుకోండి, జగద్గురువు ఎలా జీవించాలో తెలుస్తుంది. ఒక అధ్యాయం భగవద్గీత చదువుకోండి, జగద్గురువు యొక్క ఆలోచన సరళి ఎలా ఉండాలో తెలుస్తుంది మీకు. 4 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని చేసుకోమని చెప్పాను నేను. దీని యొక్క డీటెయిల్స్ మీరు మన కార్యకర్తలను అడిగితే తెలుస్తుంది అది. కానీ లక్ష్యం అర్థమైంది కదా, మహాభారత నిర్మాణములో రామరాజ్యము, వసుధైక కుటుంబకంలో రామరాజ్య స్థాపన జరగాలి. 2010 నాటికి చాలా స్పష్టంగా ఇది మీ ముందుకు వచ్చేస్తుంది. రాదు, మానవ జాతి ఉండదు, గొడవే లేదు. మనం ఉంటే కదా ఇదంతా. కానీ ఇటో అటో తేడ్చుకోవలసినటువంటి సమయం వచ్చేసింది. ఆస్తికత ఉన్నటువంటి వ్యక్తులకు, భగవంతుడి మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులకు నేను ఇచ్చేటటువంటి ఒకే ఒక సలహా ఏంటి అంటే, అర్జునుడు వలె జీవించండి. అర్జునుడు వీరాది వీరుడు, కానీ ఎవరిని అడ్డు పెట్టుకుని గెలిచాడు? ఎవరిని అడ్డు పెట్టుకుని? శిఖండిని అడ్డు పెట్టుకుని గెలిచాడు. అవునా? కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడే చెప్పాడు. అంటే నేనేం చెప్తున్నాను, మిమ్మల్ని యుద్ధం చేసేయమని చెప్పటంలే, మీ ఇళ్లలో చాలా శాంతంగా సైలెంట్ గా ఒక అధ్యాయం భాగవతము, ఒక అధ్యాయము భగవద్గీత చదవటం మొదలెట్టేయండి. 1వ తారీఖు వరకు కాదు, ఈ రోజు నుంచే మొదలెట్టేయండి. చూడటానికి ఇది ఎలా ఉంటుంది? నపుంసకత్వంలాగా ఉంటుంది. కొంపలు అంటుకుపోతూ ఉంటే అక్కడ యుద్ధం చేయకుండా నేనేం చేయమంటున్నాను మిమ్మల్ని? ఒక అధ్యాయం భాగవతం, ఒక అధ్యాయం గీత చదవండి. అది చదవటం మొదలెట్టేయండి. మీరు 1, 2, 3 తారీఖులకు వేటపాలెం సముద్రపొడ్డున దీని యొక్క పూర్ణాహుతి జరుగుతుంది. ఈ లోపల మీరు చూస్తూ ఉండండి ఆంధ్రాలో ఎలాంటి మార్పులు వస్తాయి, భారతదేశంలో ఎలాంటి మార్పులు వస్తాయి, ప్రపంచంలో ఎలాంటి మార్పులు వస్తాయి. 3 మార్పులు మీరు కళ్ళారా 2010 నాటికి చూస్తారు. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి శిరోమణి అవుతుంది. ఈ ప్రయత్నం చేస్తే, మనం చదువుకుంటే కదా ఫస్ట్ క్లాస్ వచ్చేది, మాస్టర్ చెప్పారు ఫస్ట్ క్లాస్ వస్తుంది అని. అలాగే నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి మకుటాయమానంగా వెలుగుతుంది. కానీ ఎప్పుడు ఇది చేస్తే, ఇది 4 నెలల్లో జరిగిపోతుంది. చాలా విచిత్రమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ లో మార్పులు రాబోతున్నాయి, ఎకనామికల్ గా ఆంధ్రప్రదేశ్ లో మార్పులు రాబోతున్నాయి, విద్య పరంగా ఆంధ్రప్రదేశ్ లో మార్పులు రాబోతున్నాయి. అంటే ఆధ్యాత్మిక విద్య ఆర్థిక పరిస్థితులలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర రాబోయే కొన్ని లక్షల సంవత్సరాల వరకు కూడా ప్రపంచం గుర్తుంచుకుంటుంది. కానీ దానికి మీ సహాయ సహకారాలు చాలా అవసరం. కానీ ఒకటి, శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్తాడు, నిమిత్త మాత్రం భవసవ్య సాక్ష్యం. మీ వల్ల అదేదో జరిగిపోతుంది అనుకోకండి, నువ్వు చేసినా చేయకపోయినా జరుగుతుంది. ఇంచేత అంటే భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, జయద్రథుని, కర్ణుణ్ణి వీళ్ళందరినీ ముందే చంపేశాను నేను. నువ్వు చంపితే ఆ పేరు నీకు వస్తుంది, లేకపోతే ఎవడో ఒకడు చంపుతాడు, పేరు వాడికి వెళ్తుంది. నాతో ఉన్నటువంటి వాళ్ళకి రహస్యాలు నేను చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాను. ఇంచేత గాయత్రి మహావిజ్ఞాన్ 3 చదవాలి, దాని తర్వాత ఒక అధ్యాయం భాగవతము, ఒక అధ్యాయము ఈనాడు ఆ హనుమంతుడి యొక్క ఈ కార్యక్రమం యొక్క పూర్ణాహుతిలో. ఇది ఈ దీక్ష ఖచ్చితంగా హనుమంతుడి యొక్క కోరికే అయి ఉంటుంది. ఇంతమంది ఇంత ఆర్తితో నా గురించి ప్రార్థన చేస్తున్నారు, కానీ వీళ్ళకి సవ్యమైనటువంటి దారి కనిపిస్తే నన్ను వాళ్ళు పూజించక్కర్లేదు, వాళ్లే ఏమవుతారు, హనుమంతులుగా మారిపోతారు. కనుక ఈ భాష అర్థం చేసుకోండి, ఈ భావన అర్థం చేసుకోండి. మొదటి మార్పు ఆంధ్రప్రదేశ్కి వచ్చాక రెండవ మార్పు భారతదేశానికి వస్తుంది. భారతదేశము పృథ్వీ గ్రహం మీద రాబోయేటటువంటి కొన్ని లక్షల సంవత్సరాల వరకు లీడర్గా ఉంటుంది. మళ్ళీ ఆ భవితవ్యత భారతదేశానికి ఉన్నది. అనేక మంది గురువులు చెప్పారు, ఆ విషయాలంతా నేను ఇక్కడ ప్రస్తావించలేను. కానీ శ్రీ అరవిందో మాత్రము దీని గురించి చాలా స్పష్టంగా ఓపెన్ గా చెప్పాడు. మొదటిది ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాను, రెండవది భారతదేశం గురించి చెప్పాను, మూడవది మీరు గుర్తుంచుకోండి, రాబోయేటటువంటి రోజులలో ఇప్పుడున్నటువంటి దేశాలు ఇలా ఉండవు, వాటి యొక్క భౌగోళిక పరిస్థితులు మారుతాయి. సునామీ వల్ల మారుతుందో, ఎర్త్క్వేక్స్ వల్ల మారుతుందో, అగ్ని ప్రమాదాల వల్ల మారుతుందో, లేకపోతే మనము అందరము కలిసికట్టుగా శాంతియుతంగా భూఖండాల యొక్క ఏమంటారు దాన్ని, ఫ్రాంటీర్స్ మనం మార్చుకోవాలి. పరిపాలనా సౌలభ్యానికి అనుగుణ్యంగా మనం మార్చుకుంటాం. అది మాత్రం ఖచ్చితంగా రాబోయేటటువంటి 5-6 సంవత్సరాల్లో జరగనున్నది. దీనికి మనమందరము కలిసి చేసేటటువంటి ప్రయత్నాలు 1వ తారీఖు నుంచి మొదలెడుతున్నాను. ఈ 1వ తారీఖు నుంచి చేసేటటువంటి ప్రయత్నాలలో నేను మీకు ఇదంతా చెప్తున్నటువంటి నేను ఆల్అౌట్ అయిపోవటానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పింది, నేను వ్యక్తిగతంగా పరిపూర్ణంగా 24 గంటలు ఆ కార్యక్రమాల్లో లీనమైపోతాను. నాతో పాటు మీరు జీవించగలిగితే కమ్ విత్ మీ. ఫిజికల్ గా ఉండక్కర్లే, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వెబ్ క్యామ్స్ ఉన్నాయి, ఎక్కడున్నా కలవచ్చు. ప్రతి గురువారము ప్రాబబ్లీ, డేట్ నేను ఇంకా ఫిక్స్ చేయలేదు, వెబ్ క్యామ్ లో మనం వీడియో కాన్ఫరెన్స్ చేసుకుంటూ పోతున్నాం. రెడీ అవుతున్నారు కదా? ఇంకేత నెక్స్ట్ ఇయర్ లో మీరు కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా మీరు నాతో ఉన్నట్టే వారం. ఆ నెక్స్ట్ వీక్ ఏం చేస్తానో చెప్పేస్తూ ఉంటాను. మనం కలిసి 1 సంవత్సరం మాత్రం నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఎలాంటి పరిస్థితులున్నా బేర్ విత్ మీ. ఎందుకంటే 1 సంవత్సరం పాటు మనం ఈ కార్యక్రమాలు రెగ్యులర్ గా చేసుకోకపోతే రిజల్ట్స్ ఏం అర్థం అవ్వవు. ఎక్సర్సైజ్ అనేది ఒకరోజు చేసి 10 రోజులు ఆపేసి, ఒకరోజు చేసి 10 రోజులు ఆపేస్తే ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా? కనీసం 1 సంవత్సరం పాటు రెగ్యులర్ గా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే 1 ఇయర్ తర్వాత గ్యారంటీగా మీకు ఫలితాలు వస్తాయి. ఒకసారి ఆ ఫలితాలు మీకు వచ్చాక మీరే వదలరు. ఆ రుచి చూశాక దీని నీతుంచి కోరుకుంటూ ఈ కార్యక్రమాలలో మనం ఇంకా సహకారం అవ్వాలి. మనం ఇంతమంది మాత్రమే ఉండకూడదు హైదరాబాద్ లో. మీ ఉద్దేశం ఏంటి? మీకేనా మంచి హార్ట్ ఉంది, ఇంకా మిగతా వాళ్ళకి లేదా? ఏంటి జరిగింది? మొత్తం హైదరాబాద్కి ఈ ప్రోగ్రాం గురించి తెలియదు. కమ్యూనికేషన్ గ్యాప్ అంటాం దాన్ని. మరి కమ్యూనికేషన్ గ్యాప్స్ అవి ఇవి ఎలా మనం కరెక్ట్ చేసుకోగలుగుతామో ఆలోచిద్దాం.